The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం అక్టోబర్ 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ భావరాజు పద్మిని. ఈ రోజున మనం 1962 భారత్ చైనాల మధ్య చోటు చేసుకున్న యుద్ధం గురించి మాట్లాడుకుందాం. భారత్ చైనాల మధ్య 1962 యుద్ధం జరిగింది. వివాదాస్పదమైన హిమాలయ ప్రాంత సరిహద్దు యుద్ధానికి మూలకారణంగా చెప్పుకున్నప్పటికీ ఇతర సమస్యలు కూడా ఈ యుద్ధానికి దోహదమయ్యాయి. 1959 టిబెటన్ల తిరుగుబాటు తర్వాత బౌద్ధ గురువు దలైలామాకి భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఈ క్రమంలో సరిహద్దు వద్ద ఎన్నో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. నెహ్రూ మంచితనం, అమాయకత్వం వల్ల యుద్ధంలో భారత్ ఓడిపోయిందని, వైమానిక దళాన్ని వాడి ఉంటే గెలిచేదని, భారత భూభాగాన్ని చైనా దురాక్రమించిందని, భారత్ శాంతి కాముక దేశం కాగా చైనా దురాక్రమణదారులు అని 50 ఏళ్లుగా వినిపించిన వాదనల్నే ఈ మధ్యన మళ్లీ పత్రికలన్నీ వినిపించాయి. చారిత్రక వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, భారత ప్రభుత్వం అప్పుడు తప్పు చేసి ఉండే అవకాశం ఉందని, భారత ప్రజలకు ఇన్నాళ్లుగా ఈ యుద్ధం గురించి అందుతున్న సమాచారమంతా నిజం కాదని, ఏవో 1-2 పత్రికల్లో మాత్రమే వాస్తవాలను వెల్లడి చేశారు. నిజానికి ఈ 50 ఏళ్లలో కూడా భారతదేశంలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ యుద్ధం గురించిన నిజాలు బయటికి రాగలవు. లండన్కు చెందిన ది టైమ్స్ పత్రిక దక్షిణాసియా విలేఖరిగా 1959 నుంచి 1967 దాకా ఢిల్లీలో పనిచేసిన బ్రిటిష్ జర్నలిస్ట్ నెవలీ మ్యాక్స్వెల్ రాసిన ఇండియాస్ చైనా వార్, అంటే భారతదేశపు చైనా యుద్ధం అనే పుస్తకం 1970 ప్రచురితమై చాలా సంచలనాన్ని సృష్టించింది. సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, భారత ప్రభుత్వము దుందుడుకుగా వ్యవహరించిందని, చైనా కూడా ఈ యుద్ధంలో బాధకు గురైందని ఆయన పూర్తిగా భారత ఆధారాల పునాదిగానే రుజువు చేశారు. మొదట బ్రిటన్లో అచ్చైన ఆ పుస్తకాన్ని భారతదేశంలో జైకో సంస్థ 1970 సెప్టెంబర్లో ప్రచురించింది. నవంబర్ కల్లా ఈ పుస్తకం పునర్ముద్రణ అవసరమైంది. ఆ పుస్తకాన్ని భారత ప్రభుత్వం నిషేధించిందని అభిప్రాయం ఉంది, కానీ అది నిజం కాదు అని 1 అక్టోబర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాక్స్వెల్ అన్నారు. యుద్ధం జరిగిన 50 ఏళ్లైన సందర్భంగా అవుట్లుక్ అనే పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో 86 సంవత్సరాల మ్యాక్స్వెల్ భారత ప్రజలు ఇంతకాలంగా వింటున్న అబద్ధాల నుంచి బయటపడాలని, తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యంగా లేదని నెహ్రూ సన్నిహిత మిత్రుడు చెప్పాడు. 1953 ఏర్పడిన భారత్ చైనా మిత్రమండలి తొలి అధ్యక్షుడు పండిట్ సుందర్లాల్ కూడా అప్పుడే ఈ విషయాన్ని రాశారు. ఆ కాలపు అధికారిక అనధికారిక పత్రాల మీద సాధికారమైన సుదీర్ఘమైన పరిశోధన జరిపిన చరిత్రకారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ఏజీ సురాని 2011 ప్రచురించిన ఇండియా చైనా బౌండరీ ప్రాబ్లం అనే పుస్తకం 1946, 1947 కూడా సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఎంత అనుచితమో, అచారిత్రకమో రుజువు చేశారు. చైనా అధికారిక పుస్తకాలు, చైనా రచయితలు, చైనా అనుకూల రచయితలు మాత్రమే కాదు, దేశంలోని స్వతంత్ర పరిశోధకులెందరో ఈ వివాదంలో భారత ప్రభుత్వపు అపసవ్యపు మొండి వైఖరిని సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపారు. అయినా ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టి దేశంలోని రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ 1962 యుద్ధంలో చైనాదే పూర్తి తప్పు అన్నట్లుగా, చైనా భారత భూభాగాన్ని దురాక్రమణ చేసినట్లుగా, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టే రచనలు అచ్చువేశాయి. మరి సరిహద్దు వివాదంలో నిజాలేమిటి? ఆ వివాదంలో ప్రధానమైన అంశాలేమిటి? ఆ వివాదం యుద్ధానికి ఎలా దారితీసింది? ఆ యుద్ధం వల్ల వచ్చిన పర్యవసానాలేమిటి? ఈ విషయాలన్నింటినీ నేనిప్పుడు మీకు చెప్పేస్తాను. చైనాతో భారతదేశానికి ఉత్తర కొస నుంచి ఈశాన్యం దాకా హిమాలయ పర్వత ప్రాంతాల్లో 3,225 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ ప్రాంతపు భౌగోళిక దుర్గమ స్థితి వల్ల ఈ సుదీర్ఘ రేఖలో చాలా భాగం ఖచ్చితంగా నిర్దిష్టంగా నిర్ధారణ కాలేదు, దేశ పటాలలో నమోదు కాలేదు. పైగా ఈ సరిహద్దు ప్రాంతంలో కాశ్మీర్ వంటి వివాదాస్పదమైన ప్రాంతాలు, నేపాల్, సిక్కిం, భూటాన్ వంటి దేశాలు ఉన్నాయి. స్వతంత్ర దేశంగా ఉన్న సిక్కింలోకి భారత ప్రభుత్వం 1975 ఏప్రిల్లో తన సైన్యాన్ని పంపి దురాక్రమణ చేసేలా చేసింది. అప్పటిదాకా రాచరిక పాలనలో ఉండిన ఈ దేశాన్ని తనలో అంతర్భాగమైన రాష్ట్రంగా 1975 మే 16 మన దేశం ప్రకటించింది. ఈ సుదీర్ఘ సరిహద్దు ప్రాంతంలో లడఖ్ను ఆనుకుని ఉన్న అక్సాయ్ చిన్ అప్పటి ఈశాన్య సరిహద్దు ప్రాంతం. ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న మెక్మోహన్ రేఖ 1962 యుద్ధానికి తక్షణ కారణమైన, యుద్ధం జరిగిన ప్రధాన స్థలాల్లో ఒకటి. అక్సాయ్ చిన్ సముద్ర మట్టం నుంచి 16,000 అడుగుల నుంచి 23,000 అడుగుల ఎత్తున ఉన్న ఎడారి. అక్కడక్కడ ఉప్పునీటి సరస్సులు మాత్రం ఉన్న ఈ 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మానవ ఆవాసాలేమీ లేవు. ఆ ప్రాంతానికి లడఖ్ వైపు నుంచి, అంటే భారతదేశం వైపు నుంచి వెళ్లే మార్గం కూడా లేదు. అటువైపు అక్సాయ్ చిన్కు, ఇటువైపున భారత భూభాగానికి మధ్యన దుర్గమమైన కారాకోరం అనే పర్వత శ్రేణి ఉంది. ఈ ప్రాంతం చైనాలోని క్సిన్జియాన్ రాష్ట్రం, అంటే ఇదొక క్సిన్జియాన్ రాష్ట్రం అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలోకి చొచ్చుకుని ఉంది. టిబెట్ నుంచి క్విన్జియాంగ్లోకి వెళ్లే ప్రాచీన వ్యాపార బిడారుల రహదారి అక్సాయ్ చిన్ మీదుగా వెళ్తుంది. 1834 జమ్మూ సంస్థానాన్ని తమ రాజ్యంలో విలీనం చేసుకున్నప్పుడు లడఖ్లో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నారు. పంజాబ్ పాలకులు ఇంకా ముందుకు వెళ్లి 1841 టిబెట్ మీద దాడి చేశారు. ఆ దాడిని తిప్పికొడుతూ వారిని తరుముతూ చైనా సైన్యాలు లడఖ్లోని లేదాకా వచ్చాయి. ఈ ఘర్షణ తర్వాత 1842 సెప్టెంబర్లో ఒకరి భూభాగంలోకి మరొకరు చొరబడకూడదని పంజాబ్ పాలకులు, చైనా పాలకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కానీ 1846 పంజాబ్ పాలకులు బ్రిటిష్ వారి చేతుల్లో ఓడిపోవడంతో లడఖ్ బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు సరిహద్దు విషయమై చైనా పాలకులతో చర్చలు జరపడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. సహజమైన, నైసర్గికమైన సరిహద్దులను గుర్తించాలని, ఒకరి జోలికి ఒకరు రాకూడదని అలిఖిత ఒడంబడిక ఒకటి కుదిరినట్టయింది. ఈ ప్రాంతానికి ఉత్తర కొసన ఉన్న కారాకోరం కనుమను, దక్షిణ కొసన ఉన్న పాంగాంగ్ సరస్సును సహజ సరిహద్దులుగా గుర్తించటం జరిగింది. కానీ ఈ రెండిటికీ మధ్య ఉన్న 200 కిలోమీటర్ల పైగా దూరానికి సరిహద్దు రేఖ లేకపోయింది. అటువంటి సరిహద్దు రేఖను తయారు చేయడానికి 1865 సర్వే ఆఫ్ ఇండియా అధికారి డబ్ల్యూహెచ్ జాక్సన్ ప్రయత్నించాడు. కానీ అప్పటికి అప్జియాంగ్ రాష్ట్రంలో తిరుగుబాటు జరిగి అక్కడ చైనా అధికారం కోల్పోయినందువల్ల ఆ జాన్సన్ రేఖ ఇరుదేశాల ఆమోదిత రేఖ కాలేకపోయింది. ఈ రేఖను తప్పుల తడకగా తయారు చేశాడని బ్రిటిష్ ప్రభుత్వమే మందలించడంతో జాన్సన్ తన పదవికే రాజీనామా చేసి వెళ్లిపోయారు. తర్వాత 1890 క్సిన్జియాంగ్ మళ్లీ చైనా అధీనంలోకి వెళ్లింది. చైనా బలహీనపడుతూ రష్యా బలం పుంజుకోవడంతో ఈ ప్రాంతం మీద తన పట్టు ఉండాలనుకున్న బ్రిటిష్ ప్రభుత్వం తన తరఫున సైనికాధికారి జాన్ అర్థాగ్ మరొక రేఖ తయారు చేశాడు. ఈ రేఖ జాన్సన్ రేఖకు కొద్ది మార్పులతో తయారైంది గనక దీన్ని జాన్సన్ అర్థాగ్ రేఖ అని పిలుస్తారు. ఆ తర్వాత బ్రిటన్కు చైనాకు స్నేహం బలపడి అక్సాయ్ చిన్ తనదేనని చైనా వాదించడంతో కారాకోరం పర్వత సానువుల సహజ సరిహద్దుగా అక్సాయ్ చిన్ను చైనాలో అంతర్భాగంగా చూపుతూ బ్రిటిష్ ప్రభుత్వం మెక్ కార్డ్ని, మెక్డొనాల్డ్ రేఖను తయారు చేసి 1899 చైనా ప్రభుత్వానికి అందజేసింది. నైసర్గిక అంశాలను ప్రధానంగా తీసుకున్న ఈ సరిహద్దు రేఖ సింధు నది పరివాహక ప్రాంతాన్ని చైనాలో భాగంగా చూపింది. అయితే ఈ ప్రతిపాదన పట్ల చైనా మౌనం పాటించగా ఆ మౌనం అంగీకారంగానే భావించి బ్రిటిష్ ప్రభుత్వం మిన్నకుంది. ఆ తర్వాత 1899 దాకా బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన పటాలలో అటు జాన్సన్ అర్థాగ్ రేఖ, ఇటు మెక్ కార్డ్ని, మెక్డొనాల్డ్ రేఖ రెండు చూపేవారంటే ఈ సరిహద్దు ప్రాంతం ఎంత అనిర్దిష్టంగా, అస్పష్టంగా ఉండిపోయిందో అర్థమవుతుంది. ఇక భారత్, చైనా ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసిన పరిస్థితుల్ని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
మన దొర సరి రాజులు తాటిరారుగా సమరానా మేటిగా
మేర జోతుగా మా దొర మన దొర సరి రాజులు తాటిరారుగా సమరానా మేటిగా
మహీనాథుని పాలన ప్రజలకు దీవెన కనికరము మీరా గారదించి మనలా నేలుగా మా మనసు లేలుగా
మా దొర మన దొర సరి రాజులు సాటి రాజుగా సమరానా మేటిగా
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
నమస్తే, this is Likita. You are now listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
విరామం తర్వాత జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. చైనా భారత్ సరిహద్దు రేఖ గురించి నెహ్రూ తన మాటల్లో ఏమన్నారంటే, అక్సాయ్ చిన్ తమ భూభాగమేనని చైనీయులు అంటున్నారు. వారి పటాలలో కూడా కొత్త పటాలలో మాత్రమే కాదు, పాత పటాలలో కూడా అది వారి భూభాగంగానే ఉంది. మొత్తానికి అది వివాదాస్పదమైన ప్రాంతం. దానిమీద రెండు అభిప్రాయాలున్నాయి. అది సరాసరి 16,000 నుంచి 17,000 అడుగుల ఎత్తున ఉన్న చెట్లు చేమలు లేని, గడ్డి కూడా మొలవని, ఏ రకమైన జీవజాలం లేని ప్రాంతం. నెహ్రూ ఇలా అన్నారన్నమాట అక్సాయ్ చిన్ అనే భూభాగం గురించి. ఆ తర్వాత మెక్ మోహన్ రేఖ అనే ఒక రేఖని, సరిహద్దు రేఖని గీశారన్నమాట. భారత్ చైనా సరిహద్దు పశ్చిమ దిశలో అటువంటి అనిశ్చితి ఉండగా, తూర్పు కొసన వలస పాలకుల వల్ల ఇటువంటి స్థితే కొనసాగింది. తూర్పు వైపున చివరన భూటాన్ బర్మాల మధ్యన భారత చైనా దేశాల ఉమ్మడి సరిహద్దును సూచిస్తూ గీసిన 1150 కిలోమీటర్ల రేఖను మెక్మోహన్ రేఖ అంటారు. అప్పటి భారత ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి హెన్రీ మెక్మోహన్ 1914లో బ్రిటిష్ ఇండియా తరఫున టిబెట్తో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందంలో ఈ రేఖ ఖరారైంది. కానీ దానికి 7 సంవత్సరాల ముందు 1907లో కుదిరిన ఆంగ్లో రష్యన్ ఒడంబడికకు ఇది భిన్నమైనది కనుక టిబెట్ చైనా అధీన ప్రాంతమైనందువల్ల టిబెట్ గురించిన ఏ ఒడంబడికనైనా చైనా ఆమోదించవలసి ఉంటుంది. కనుక సిమ్లా ఒడంబడిక కుదిరిన కొద్ది వారాలకే మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో మెక్మోహన్ రేఖ విస్మృతి పదంలో పడిపోయింది. అంటే అందరూ దాని గురించి మర్చిపోయారన్నమాట. దాన్ని పట్టించుకున్నవారు సమర్థించిన వారు ఎవ్వరూ లేకపోయారు. అది ఎక్కడా అధికారిక పట్టాల్లోకి ఎక్కలేదు. కానీ 1935లో బ్రిటిష్ అధికారి ఒలాఫ్ కారు దాన్ని తవ్వితీసి ఇక నుంచి దాన్ని పటాల్లో చిత్రించాలని, నిజమైన భారత చైనా సరిహద్దు అదేనని వాదించాడు. అలా 1937లో సర్వే ఆఫ్ ఇండియా ముద్రించిన పటాల్లో మొట్టమొదటిసారిగా భారత్ చైనా సరిహద్దుగా మెక్మోహన్ రేఖను చిత్రించారు. మరొక దేశంతో సరిహద్దు ఒడంబడిక చేసుకునే అధికారం తమ దేశంలో ఒక భాగమైన టిబెట్ ప్రభుత్వానికి ఉందని, అందువల్ల సిమ్లా ఒప్పందాన్ని, మెక్మోహన్ రేఖను తాము గుర్తించబోమని, ఆ రేఖకు దక్షిణంగా 65,000 చదరపు కిలోమీటర్ల భూభాగం టిబెట్లో తమ దేశంలో భాగమేనని చైనా వాదించింది. దాన్ని దక్షిణ టిబెట్ అని పిలిచింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పిట్ట కథ కూడా ఉంది. సియు ఐచిసన్ సంపాదకుడుగా 1929లో వెలువడిన ఏ కలెక్షన్ ఆఫ్ ట్రీటీస్, అంటే ఒడంబడికల సంకలనం అన్నమాట. ఇందులో కూడా సిమ్లా ఒడంబడికను చేర్చలేదు. తమ అధీన దేశంగా ఉన్న టిబెట్కు సర్వాధికార సంతకం చేయడానికి అర్హత లేదని చైనా అనడం వల్ల ఒడంబడిక కుదరలేదు అని కూడా సంపాదక వర్గం వ్యాఖ్య చేశారు. కానీ 1938లో ఆ పుస్తకాన్నే మళ్లీ ప్రచురించినప్పుడు సిమ్లా ఒప్పందాన్ని అందులో చేర్చారు. పాత పుస్తకాలను వెనక్కి రప్పించడం మాత్రమే కాదు, 1938 పుస్తకంలో 1929లో ముద్రణ జరిగినట్టుగా తప్పుడు సమాచారాన్ని కూడా అందులో చేర్చారు. బ్రిటిష్ ఇండియా సైన్యాలు 1938లోనే ఈ ప్రాంతంలోని తవాంగ్ పట్టణంలో ప్రవేశించి అది భారత భూభాగమేనని ప్రకటించాయి. టిబెట్ ప్రభుత్వం అందుకు అభ్యంతరం తెలిపి తన అధికారాన్ని పునఃస్థాపించుకుంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల బ్రిటిష్ ఇండియా జోక్యం ఉన్నప్పటికీ అది తన అధికారం కింద భూభాగమేనని 1947 దాకా టిబెట్ వాదిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని మేజర్ జైపాల్ సింగ్ స్వయంగా చెప్పారు. 1962లో జరిగి భారత్ చైనా యుద్ధం ఈ రెండు దేశాలతో పాటు ఆసియా ఖండంలోనూ అనేక మార్పులకు కారణమైంది. ఆ యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఆనాటి పరిస్థితుల్లో ప్రపంచం ముందు భారత్ బలహీన దేశమన్న ముద్రపడగా చైనా మాత్రం అత్యంత బలోపేతమైన దేశంగా గుర్తింపును పొందింది. ఒక రకంగా ఆసియాలో చైనా ఆధిపత్యానికి ఆ యుద్ధమే మూల కారణం. అలాగే అమెరికా, రష్యా, తర్వాత చైనా ప్రభావవంతమైన దేశంగా ఎదగడానికి ఆ యుద్ధమే బాటలు పరిచింది. భారత్ మాత్రం ఆ యుద్ధం నుంచి అనేక గుణపాఠాలు నేర్చుకుంది. యుద్ధం తర్వాత భారత విదేశాంగ విధానం సమూల మార్పులకు గురైంది. యుద్ధంలో భారత్ ఓడిపోయిందన్న దిగులుతోనే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనారోగ్యానికి గురై కన్నుమూశారన్న ప్రచారం కూడా ఉంది. ఇంతగా ప్రభావం చూపిన ఆ యుద్ధానికి ఇప్పటిదాకా అందరూ భారత్ కారణం అనుకున్నారు. నెహ్రూ అవలంబించిన ఫార్వర్డ్ పాలసీ యుద్ధానికి దారితీసిందన్న భావన కూడా ఉంది. ఇండియాస్ చైనా వార్ పుస్తక రచయిత నెవెల్లే పాటు మరికొందరు గతంలో ఈ వాదననే చేశారు. అయితే ప్రపంచమంతా నమ్ముతున్న ఈ వాదనలో నిజం లేదని స్వీడన్ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బెర్టిల్ లింటర్న్ తన పుస్తకం చైనాస్ ఇండియా వార్లో తేల్చి చెప్పారు. యుద్ధానికి భారత్ ఏమాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్ట్ నేత మావో జడాంగ్ స్వార్థం, అత్యుత్సాహమే 1962లో భారత్ చైనా యుద్ధానికి దారితీసిందని బెర్టిల్ లింటర్న్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన ఈ పుస్తకంలో మావో వ్యవహార శైలితో పాటు అనేక విషయాలను ఆయన తెలియజేశారు. దాని ప్రకారం చైనాను ఆధునిక దేశంగా మార్చడానికి 1958 ప్రాంతంలో మావో గ్రేట్ లీవ్ ఫార్వర్డ్ ప్రారంభించారు. పారిశ్రామిక ఉత్పత్తుల్లో బ్రిటన్ను 15 ఏళ్లలో అధిగమించడానికి గ్రేట్ లీప్ ఫార్వర్డ్ను మావో మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతి చైనీయుడు దేశంలోనే ఉక్కు తయారీ ప్రారంభించాలని నిర్దేశించారు. పారిశ్రామికీకరణ పెరిగితే దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గంపగుత్తగా పెంచవచ్చని మావో భావించారు. అయితే ఈ విధానం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చకపోగా చైనాకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. విస్తృత పారిశ్రామికీకరణ అటుంచి తీవ్ర దుర్భిక్షం చైనాలో ఏర్పడింది. 1958-61 మధ్యకాలంలో 4 కోట్ల నుంచి 5 కోట్ల మంది దాకా చైనాలో చనిపోయారు. ఈ పరిణామం మావోను తీవ్రంగా కుంగదీసింది. చాలా రోజులు ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ తన బెడ్రూంలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ గడిపేవారు. అధికారాన్ని కోల్పోయినట్లుగా భావించేవారు. 1962 జనవరిలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు చాలా తక్కువ మంది నుంచి మద్దతు లభించింది. దేశంలో తనపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన మావో తన వ్యూహాలకు పదును పెట్టారు. ప్రజల దృష్టి మరల్చడానికి దేశానికి బయట శత్రువు ఉన్నారని చెప్పడం ఒక్కటే మార్గంగా ఆయనకు తోచింది. స్వదేశంలో తన పట్టు పెంచుకోవడానికి ఓ యుద్ధం అవసరమని మావో భావించారు. ఈ తరుణంలో టిబెట్లో చైనా ఆక్రమణలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దలైలామాకు 1959 ప్రాంతంలో భారత్ ఆశ్రయం ఇవ్వడం మావోకు సాకుగా దొరికింది. భారత్ సున్నిత లక్ష్యంగా కనిపించడంతో చైనాను యుద్ధరంగంలోకి నడిపించారు మావో. దేశ ప్రజల్లో తనకొచ్చిన చెడ్డ పేరును తొలగించుకోవడంతో పాటు కొన్ని అంతర్జాతీయ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి యుద్ధం అనివార్యంగా భావించారు మావో. ఆసియా, ఆఫ్రికాలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల్లో చైనా ప్రాదేశిక రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడం, వర్ధమాన దేశాల్లో భారత్ నాయకత్వ స్థాయికి ఎదగకుండా అడ్డుకట్ట వేయడం తక్షణ కర్తవ్యంగా భావించారు. అనుకున్నట్టే ఆయన లక్ష్యాలు నెరవేరాయి. యుద్ధం కారణంగా చైనా ప్రజలు మావోకు మద్దతుగా నిలిచారు. గెలుపు తర్వాత మావో దేశంలో తిరుగులేని నాయకుడిగా మారారు. భారత్ ఓటమితో అంతర్జాతీయంగానూ పట్టు సాధించారు. యుద్ధం తర్వాత భారత్కు బదులుగా చైనా తృతీయ ప్రపంచ దేశాల నాయకత్వ స్థాయికి ఎదిగింది. ఇక ఈ యుద్ధం విషయంలో భారత్పై ప్రధానంగా ఒక ఆరోపణ వినిపించేది. భారతదేశానికి సరైన నిఘా సమాచారం లేదని, 1959 చైనా సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నా భారత్ గుర్తించలేకపోయిందన్న అపప్రద కూడా మూటకట్టుకుంది. ఇది నిజం కాదు. సరిహద్దుల్లో చైనా కదలికల గురించి నెహ్రూ ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగపు అధిపతి భోలానాథ్ మల్లిక్ ప్రభుత్వానికి పదే పదే హెచ్చరికలు చేశారు. అయితే భారత్కు వ్యతిరేకంగా చైనా యుద్ధ సన్నాహాలు చేస్తోందన్న విషయాన్ని నెహ్రూ నమ్మలేకపోయారు. అలాగే గ్రేట్ లీప్ ఫార్వర్డ్ విఫలం కావడంతో చైనీయులు ఆకలితో అలమటిస్తున్నారని నెహ్రూ గుర్తించారని, అదే సమయంలో ఆయన ఫార్వర్డ్ పాలసీ విధానాన్ని అనుసరించారని ప్రచారం జరిగింది. దీనివల్ల 1962 మధ్యలో సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలు హెచ్చుమీరి యుద్ధానికి దారితీసిందన్న వాదనలోనూ నిజం లేదు. యుద్ధం ఉద్దేశాలను తప్పుదోవ పట్టించడానికి అల్లిన కట్టుకథ ఇదని లింటర్న్ విశ్లేషించారు. మరిన్ని విశేషాలను చెప్పుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఏ రామే కొను వేరాగు ముడి బంగారమే పండించాలి.
భారత వీరా,
ఓ భారత వీరా, ఓ భారత వీరా.
యంత్రాగారపు పొగ కొట్టాలు అంతరిక్షమున కందాలి.
యంత్రాగారపు పొగ కొట్టాలు అంతరిక్షమున కందాలి.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ఈ రోజున జై జవాన్ కార్యక్రమంలో 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం గురించిన విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా. 1962 అక్టోబర్లో హిందీ చీనీ భాయి భాయి అంటూ స్నేహహస్తం చాచిన భారతదేశంపై చైనా ఆక్రమణకు పాల్పడింది. ఈశాన్య భారతంలో భారత్కు పెట్టని కోటలుగా ఉన్న భూభాగాన్ని చైనా ఆక్రమించింది. దురాక్రమణను నిలువరించలేని నిస్సహాయ స్థితిలో భారత్ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 1962 అక్టోబర్ 20 పంచశీల సూత్రాలను సమాధి చేసి భారత్పై చైనా దండెత్తిన రోజు. ఈశాన్య భారతంలోని 3,225 కిలోమీటర్ల హిమాలయ సరిహద్దులతో పాటు టిబెట్ కూడా చైనాలో అంతర్భాగమని వాదిస్తున్న చైనా పాలకులు యుద్ధానికి సిద్ధమైన రోజులవి. 1959 నుంచి చైనాకు వ్యతిరేకంగా టిబెట్లో మొదలైన ఆందోళనలు, దలైలామాకు భారత్ ఆశ్రయమివ్వడం ఇలాంటి సంఘటనలతో భారత్పై చైనా అక్కసు పెంచుకుంది. సరిహద్దుల్లో ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయి. సరిహద్దు ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో అల్లర్లు కాస్త చొరబాట్లుగా మారాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాలు తీవ్రమయ్యాయి. టిబెట్ సరిహద్దులపై స్వాతంత్రానికి ముందు నెలకొన్న వివాదాలపై 1914లోనే బ్రిటన్, చైనా, టిబెట్ల మధ్య సిమ్లాలో చర్చలు కూడా జరిగాయి. ఈ ఒప్పందానికి భారత్ తరఫున బ్రిటన్, టిబెట్లు ఆమోదం తెలిపినా చైనా మాత్రం భారత తూర్పు సరిహద్దుగా నిర్ణయించిన ప్రాంతంపై అభ్యంతరాలతో ఒప్పందానికి నిరాకరించింది. అప్పట్నుంచి తూర్పు సరిహద్దుల్లోని 135,148 కిలోమీటర్ల భూభాగంపై భారత అధికైన ప్రశ్నిస్తోంది. ఇవి కాస్త ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలుగా మారడంతో 1962లో వివాదాస్పదమైన మెక్మోహన్ లైన్ను దాటుకుని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలు భారత్లోకి చొరబడ్డాయి. స్వాతంత్రం వచ్చిన చాలా ఏళ్ల వరకు దేశపాలకులు సరిహద్దుల భద్రతపై అనుసరించిన ఉదాసీన వైఖరికి భారీ మూల్యాన్ని భారత్ చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒకవైపున దేశ విభజన, మరొక వైపున స్వదేశీ సంస్థానాల విలీనం, దేశంలో అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదల సదుపాయాల కల్పన, పాలనపై పట్టు సాధించడం వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరించడంతో సైన్యంలో అప్రమత్తత కొరవడింది. ఇక స్వతంత్ర భారత ఆవిర్భావంతో లక్ష్యాన్ని సాధించినట్లే అనుకున్న పాలకుల భావన తర్వాతి కాలంలో కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఇక బ్రిటిష్ కాలం నాటి ఆయుధాలతో ఏర్పడ్డ భారత సైన్యం ఆయుధ సంపత్తిని స్వదేశీ పాలనలో ఆధునీకరించుకోలేకపోవడం సమస్యలకు కారణమైంది. ఇదే సమయంలో భారత భూభాగాలపై కన్నేసిన చైనా సైన్యాన్ని తరలించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకుంది. నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం, ఈశాన్య భారతంలో ఏం జరుగుతోందో గుర్తించేలోపే చైనా పనులు చక్కబెట్టేసింది. జమ్మూ కాశ్మీర్లో భాగమైన అక్సాయ్ చిన్లో 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించి భారత నిఘా వ్యవస్థలకు తెలియకుండా జింజియాంగ్ టిబెట్ల మధ్య సైన్యాన్ని తరలించడానికి ఏకంగా ఒక హైవేనే నిర్మించేసింది. 1957లో చైనా అధికారికంగా ప్రకటించే వరకు హైవే నిర్మాణ పనుల్ని కూడా గుర్తించలేకపోయారు. 1962 యుద్ధంలో భారత భూభాగాల్ని ఆక్రమిస్తూ చైనా దురాక్రమణ సాగినా కూడా దాని ప్రభావం ఇప్పటికీ భారత్పై చూపిస్తూనే ఉంది. భారత్కు బుద్ధి చెప్పాలంటూ మావో జడాంగ్ సర్కార్ దురహంకారంతో ఎల్పీఏ సేనల్ని భారత్పైకి దండెత్తించడానికి చాలా కారణాలే ఉన్నాయి. షాంఘై, జపాన్, అమెరికాలతో తలపడ్డ ధైర్యంతో భారత ప్రధాని నెహ్రూ తలపగురును అణచాలంటూ చైనా సేనలకు మావో నూరిపోశాడు. యుద్ధానికి ముందు నుంచి భారత తూర్పు సెక్టర్లోని అక్సాయ్ చిన్ ప్రాంతంలో 43,128 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తోంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాతో సహా 90,000 చదరపు కిలోమీటర్లు, సెంట్రల్ సెక్టర్లోని 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చైనాదేనని వాదనలు ప్రారంభించింది. అక్సాయ్ చిన్ జమ్మూ కాశ్మీర్లో భాగమని భారత ఆధారాలు చూపినా కూడా అది చైనా జింజియాంగ్ ప్రావిన్స్లోనిదని వితండ వాదన చేసింది. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని కీలక ప్రాంతమైన తవాంగ్ జిల్లా చైనాదేనని డిమాండ్ చేసింది. తూర్పు సరిహద్దుల్లోని బర్హోటి మైదాన ప్రాంతాలు తమవేనంటూ చైనాలో కలిపేసుకుంది. వివాదాస్పద ప్రాంతంలోని ఉత్తర సరిహద్దును మెక్మోహన్ లైన్గా గుర్తించిన చైనా అభ్యంతరాలు ఏమాత్రం ఆగలేదు. వివాదాస్పదమైన భూభాగాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. 1960లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో యథాతథ స్థితికి చైనా తరఫు చౌ ఎన్ లాయ్ ప్రతిపాదించినా కూడా అవి ఒప్పందాల వరకు వెళ్లలేదు. ఫలితంగా 1962లో చైనా భారత్పై దురాక్రమణకు దిగింది. చైనా దురాక్రమణకు భారత సైన్యం నాయకత్వ వైఫల్యాలు కూడా కారణాలే. రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న స్వతంత్ర భారత్ చైనా నుంచి ఊహించని దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉపఖండంలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా భారత్ను భావించిన చైనా మొదట్లోనే భారత్ను కట్టడి చేయాలని భావించింది. అందుకు దేశ భద్రతపై దార్శనికత కొరవడిన భారత పాలకుల వైఫల్యం కలిసొచ్చింది. కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునీకరణ కోసం ఎదురుచూస్తున్న భారత సైన్యం చైనాతో బలవంతపు యుద్ధానికి దిగాల్సి వచ్చింది. దీనికి తోడు చైనా దురాక్రమణ విషయంలో నాటి ప్రధాని నెహ్రూ, రక్షణ మంత్రి కృష్ణమీనన్, సైనిక కమాండర్లు అనుసరించిన వ్యూహాలపై కూడా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం భారత్కు శాపంగా పరిణమించిందని భారత్ చైనా యుద్ధంపై నివేదిక సమర్పించిన జనరల్ హెండర్సన్, బ్రూక్స్, బ్రిగేడియర్ పిఎస్ల నివేదికల్లో తప్పు పట్టడం కూడా వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. యుద్ధం మిగిల్చిన విషాదం జవహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. చైనాతో సోదరభావం నినాదంతో సాగిన విధానాలు విఫలమవడంతో నెహ్రూకు అంతులేని విషాదాన్ని తెచ్చిపెట్టింది. సైన్యం, ప్రభుత్వ విభాగాల నుంచి పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధంలో అంతులేని సైనిక నష్టానికి దేశం మొత్తం నెహ్రూ, కృష్ణమీనన్లనే వేలెత్తి చూపించాయి. స్వాతంత్రం వచ్చిన 1.5 దశాబ్దాల తర్వాత కూడా సైనిక ఆయుధ సంపత్తిని ఆధునీకరించుకొని వైఫల్యాన్ని ఎండగట్టాయి. హిందీ, చీనీ, భాయీ భాయి అంటూ సాగిన భారత విధానాలు ఎందుకు పనికిరావని తేలిపోయాయి. సాక్షాత్తు భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా యుద్ధానికి సన్నద్ధమవడంలో నెహ్రూ నిర్లక్ష్యం వహించారంటూ విమర్శించడం ప్రధానికి మింగుడుపడలేదు. అందుబాటులో ఉన్న వనరుల్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయిందని భారత్పై విమర్శలు వెల్లువెత్తాయి. సరైన ఎయిర్ బేస్లు లేని చైనాను గగన తలం నుంచి కట్టడి చేసే అవకాశాలను భారత్ వినియోగించుకోలేకపోయింది. భారీ సంఖ్యలో ఉన్న చైనా మిలిటరీ బలగాలను చూసి భారత సైన్యం మనోధైర్యాన్ని కోల్పోయిందని నివేదికలు తేల్చి చెప్పాయి. యుద్ధం మిగిల్చిన ఓటమితో నాటి రక్షణ మంత్రి కృష్ణమీనన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. రక్షణ శాఖ ఆధునీకరణకు జరగకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మీనన్ రాజీనామా చేశారు. అదే సమయంలో చైనా యుద్ధం స్ఫూర్తితో జమ్మూ కశ్మీర్లో పాక్ చొరబాట్లు ప్రారంభించింది. చివరకు అది కాస్త 1965లో రెండో కాశ్మీర్ యుద్ధానికి దారితీసింది. ఆ తర్వాత ఇండోపాక్ యుద్ధానికి పాక్ తెగించడానికి కూడా చైనా చొరబాట్లే ప్రేరకమయ్యాయి. యుద్ధం ముగిశాక కారణాలను అన్వేషించేందుకు ప్రభుత్వం నియమించిన హెండర్సన్ బ్రూక్స్ భగత్ రిపోర్ట్లో ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపట్టడం నెహ్రూను తీవ్రంగా కుంగతీసింది. అదే సమయంలో అంతర్జాతీయంగా కూడా భారత్ తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ మాత్రం సన్నద్ధత లేని సైన్యంతో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో యుద్ధానికి దిగడం ఆత్మహత్యా సదృశ్యమని తెలిసిన భారత్ మొండిగా యుద్ధానికి దిగిందని బ్రిటిష్ పత్రికలు విమర్శించాయి. నిజానికి యుద్ధ సమయంలో భారత్ అమెరికా వైమానిక సాయాన్ని కోరిన కెన్నడీ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. చైనా చేసిన నమ్మక ద్రోహం, నెహ్రూ విదేశాంగ విధానాలు విఫలమవడం, ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కుంగుబాటుతోనే యుద్ధం జరిగిన 2 ఏళ్లకు 1964లో నెహ్రూ కన్నుమూశారు. ఇండో చైనా యుద్ధం భారత్కు చాలా గుణపాఠాలే నేర్పింది. ఆ గుణపాఠాలేమిటో తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
భారత
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Namaste. This is Likita. You are now listening to My Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. ఇండో చైనా యుద్ధం 1962లో జరిగింది. ఈ యుద్ధం భారత్కు చాలా గుణపాఠాలు నేర్పింది. దేశ పాలకులు సైన్యం సన్నద్ధత సంగతి పక్కన పెడితే ఆర్థిక భారంతో అస్థిరంగా ఉన్న దేశానికి యుద్ధం కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టింది. పరువు కోల్పోయే పరిస్థితిలో నాటి ప్రధాని నెహ్రూ అమెరికా నుంచి వైమానిక సాయాన్ని అర్థించినా కూడా ఫలితం లేకపోయింది. చైనాతో యుద్ధానికి నెహ్రూ నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్ ప్రయత్నాలు సత్ఫలితాల్ని ఇవ్వలేదు. 1962 యుద్ధ సమయంలో భారత్తో మిశ్రమ సంబంధాలను కొనసాగించిన పాకిస్తాన్ తర్వాతి కాలంలో చైనాకు ఆప్తదేశంగా మారిపోయింది. సోవియట్ యూనియన్తో రాసుకు పూసుకు సాగిన భారత రష్యా సంబంధాలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అలీనోద్యమానికి కృషి చేసిన నెహ్రూ ఒక దశలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధ సమయంలో భారత్ సాయం కోసం అర్థించిన అమెరికా తన సహజ బుద్ధిని ప్రదర్శించింది. యుద్ధ సమయంలో వైమానిక దళాలను వినియోగించడానికి అవసరమైన ఇంధనం, ఎయిర్ బేస్లు లేకపోయినా చైనా గెలవడానికి ఇలాంటి సమాచార లోపం కూడా కారణమైంది. చైనా బలగాల ముప్పేట దాడితో ఉక్కిరి బిక్కిరైన భారత వైమానిక దళాల సాయం కోసం అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీకి లేఖలు కూడా రాశారు. 12 స్క్వాడ్రన్ల ఫైటర్ జెట్లను, ఆధునిక రాడార్ వ్యవస్థను పంపాలని అర్థించారు. చైనా బలగాలను అడ్డుకోవడానికి ఫైటర్ జెట్లతో పాటు భారత పైలట్లు శిక్షణ పొందే వరకు అమెరికా పైలట్లను కూడా పంపాలని విజ్ఞప్తి చేశారు. అయితే కెనడీ ప్రభుత్వం వీటిని తిరస్కరించింది. యుద్ధ సమయంలో క్యూబన్ మిసైల్స్ చిక్కుల్లో ఉన్న అమెరికా భారత్కు సాయం చేయడానికి నిరాకరించింది. ఫలితంగా అమెరికాతో సంబంధాలు కూడా దెబ్బతినడం మొదలైంది. అయితే చైనా సమయంలో భారత విజ్ఞప్తి అమెరికా నుంచి $50,00,000 విలువైన ఆటోమేటిక్ ఆయుధాలను పంపినట్లు 1962 టైమ్స్ వంటి పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. వీటిలో హెవీ మోర్టార్లు, ల్యాండ్ మైన్స్, C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్టర్లతో పాటు సాంకేతిక సిబ్బందిని కూడా అమెరికా పంపిందని వార్తలు వచ్చాయి. ఇక బ్రిటన్ బ్రెన్ స్టెన్గన్లతో పాటు 150 టన్నుల ఆయుధాలను భారత్కు పంపిందని, 6 సరుకు రవాణా విమానాలను కెనడా నుంచి పంపించిందని, ఆస్ట్రేలియా కూడా భారీగా సహకరించిందని చెబుతారు. వీటి సంగతి ఎలా ఉన్నా కూడా చైనా సైన్యాన్ని తిప్పికొట్టడానికి భారత్కు అవసరమైన ఫైటర్ జెట్లను పంపకపోవడం యుద్ధంలో ఓటమికి కారణమైంది. యుద్ధం చేసిన గాయం నుంచి కోలుకోవడానికి భారత జాతికి చాలా కాలమే పట్టింది. విధానపరమైన వైఫల్యాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన నేతలపై పడింది. సోవియట్ యూనియన్తో స్నేహం, ఆపత్కాలంలో అమెరికా వైఖరితో కృంగిపోయిన నెహ్రూ ఆదిగులతోనే మంచాన పడ్డారని చెబుతారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చైనాతో హిందీ చీనీ భాయి భాయి అంటూ స్నేహహస్తం చాచినా కూడా అది చేసిన నమ్మక ద్రోహం నెహ్రూను కలిచివేసింది. యుద్ధం తర్వాతి కాలంలో శత్రువు శత్రువు మిత్రులంటూ పాక్ చైనా మధ్య మైత్రి నెహ్రూను కలవరపెట్టింది. ఫలితంగా యుద్ధం ముగిసిన రెండేళ్లకే ఆయన అకాల మరణం చెందారు. నిజానికి దేశంలో కాంగ్రెస్ పార్టీకి గాంధీ నెహ్రూల రాజకీయ వారసత్వానికి ఎదురు లేకుండా చూడాలనుకున్న నెహ్రూ కలలు కూడా చైనా యుద్ధంతో కలలయ్యాయి. తన వారసురాలిగా ఇందిరాగాంధీకి సుస్థిర స్థానాన్ని ఏర్పరచాలనుకున్న నెహ్రూ ఆశలు నెరవేరకుండానే ఆయన కన్ను మూయాల్సి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో అది కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలకు సైతం దారితీసింది. నెహ్రూ చివరి దశలో లాల్ బహదూర్ శాస్త్రితో విభేదాలకు కూడా కారణమైంది. ఇందిరను రాజకీయ వారసురాలిగా చేయాలనుకున్న నెహ్రూ వైఖరితో మనస్తాపం చెందిన శాస్త్రి సొంత బలం పెంచుకునే వరకు వెళ్ళింది. నిజానికి 1962 ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభావం తగ్గుముఖం పడుతూ వచ్చింది. అప్పటికే దేశంలో కుంభకోణాలు వెలుగు చూడడం, కమ్యూనిస్టు పోరాటాలు ఉధృతమవడం, సోషలిస్టు ఉద్యమాలు, భారతీయ జనసంఘ్ ఆవిర్భావంతో కాంగ్రెస్ వన్నె తగ్గుతూ వచ్చింది. చివరకు నెహ్రూ మరణం తర్వాత వారసుల సమస్య తలెత్తినప్పుడు ప్రధాని పదవిని త్యాగం చేసేంత సాధువును కాదంటూ లాల్ బహదూర్ శాస్త్రి ధిక్కార స్వరం వినిపించే వరకు వెళ్లడానికి 1962 పరిణామాలు కూడా కారణం కావచ్చు. ఒకవైపు యుద్ధం వల్ల కలిగిన అవమానం, మరోవైపు సొంత పార్టీ నేతల ధిక్కారం, కుటుంబానికి వారసత్వం దక్కదనే ఆందోళన నెహ్రూను తీవ్రంగా కలిచివేసిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అదే సమయంలో పార్లమెంటరీ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించిన ఇందిర వైఖరిని కూడా నెహ్రూ మనస్తాపానికి కారణమని చెబుతారు. నెహ్రూ మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి అలీనోద్యమానికి కట్టుబడి ఉంటుందనే దేశ భద్రతకు పెద్దపీట వేశారు. సోవియట్ యూనియన్ సహకారంతో దేశ రక్షణ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నాలు ప్రారంభించారు. చైనా పీపుల్స్ రిపబ్లిక్, పాకిస్తాన్ల మైత్రి నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ను గణనీయంగా పెంచారు. 1962 యుద్ధంలో భారత ఓటమిని, చైనాతో స్నేహం ఇచ్చిన ధైర్యం దాయాది దేశం పాకిస్తాన్ భారత్ చొరబాట్లకు తెగించింది. దేశ విభజన సమయంలో చేసుకున్న ఒప్పందాలను కాలరాసి భారత భూభాగాల్లో చొరబాట్లను ప్రారంభించింది. కాశ్మీర్ ఆక్రమణే ధ్యేయంగా గిరిజన తెగల్ని ఉసిగొల్పడం పాకిస్తాన్ ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్లో పాక్ చొరబాట్లు పెరగడంతో వాటిని తిప్పికొట్టాలని లాల్ బహదూర్ శాస్త్రి సైన్యాన్ని ఆదేశించాల్సి వచ్చింది. సెప్టెంబర్ 20, 1965 పాక్ సైన్యం దుందుడుకు వైఖరితో కాశ్మీర్లో ఘర్షణల్ని ప్రేరేపించింది. దీంతో ఎల్ఓసి వెంబడి భారత సైన్యాన్ని మోహరించింది. పంజాబ్ సరిహద్దుల్లో ఇరువైపులా భీకర కాల్పులు జరిగాయి. సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో పాక్ పైచేయి సాధించిన కాశ్మీర్లో కీలకమైన హాజీపూర్ పోస్టును భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. పాక్తో యుద్ధం కొనసాగుతుండగానే భారత్పై దాడికి చైనా మరొక మారు సిద్ధమైంది. చైనా సరిహద్దుల్లో భారత్ ఆయుధాలను, ట్యాంకర్లను మోహరించిందని, వాటిని తొలగించకపోతే దాడికి దిగాల్సి ఉంటుందని లేఖ రాసింది. అయితే శాస్త్రి సర్కారు వాటిని లెక్క చేయలేదు. చైనాకు గట్టి బుద్ధి చెప్పాలనే నిర్ణయంతో ఆరోపణల్ని తిప్పికొట్టారు. చైనా దురాక్రమణకు సిద్ధమైతే త్యాగాలకు సిద్ధపడాలని శాస్త్రి సైన్యానికి పిలుపునిచ్చారు. సరిహద్దుల్లోకి చొరబడితే చైనా సైన్యంతో తాడోపేడో తేల్చుకోవాలని సూచించారు. ఆ తర్వాత చైనా వెనక్కు తగ్గింది. అయితే ఈ యుద్ధంలో భారత్ పాక్లకు చెందిన 8,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి 1965 సెప్టెంబర్ 23 ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించాయి. పాక్ చైనాలతో అనుసరించాల్సిన వైఖరిపై కఠినంగా వ్యవహరించిన లాల్ బహదూర్ శాస్త్రి దేశ రక్షణ విషయంలో ఏనాడు రాజీపడని వైఖరిని ప్రదర్శించారు. మరిన్ని విశేషాలను వచ్చేవారం చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజ పద్మిని. నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం అక్టోబర్ 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.